అందరము కూడా ఒక విషయాన్ని నిరంతరము గుర్తుంచుకోమని చెప్తూ ఉంటాను. అదేంటి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మొత్తము మన జీవితం అంతా కూడా మనం ఆలోచించేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో మనం జీవించటం నేర్చుకోవాలి. ఇది చెప్పినంత తేలికగా మనం ఆచరణలో పెట్టుకోలేము. ఆలోచనలో మార్పు రావాలి. యువర్ థింకింగ్ ప్రాసెస్ మస్ట్ చేంజ్. ఈ ఆలోచన విధానంలోనే మార్పును జ్యోతిష్ శాస్త్రంలో వరాహమిహిరుడి యొక్క ఒక కథ ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక రాజుగారికి ఇంకో అమ్మాయి పుట్టింది లేక సరే జ్యోతిష్కుని పిలిపించారు. ఆ జ్యోతిష్కులకి హెడ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే వరాహమిహిరుడు. సరే జాతకం చూశారు అందరూ. జాతకం చూసిన తర్వాత కొంచెం హెజిటేట్ చేశారు వాళ్ళు చెప్పటానికి రిజల్ట్ అని. వరాహమిహిరుడు వైపు తిరిగి, మీరే చెప్పండి, నేను చెప్పలేకుండా ఉన్నాను. అంటే వరాహమిహిరుడు చెప్పింది ఏంటంటే, అస్ట్రాలజర్స్ శాస్త్రజ్ఞులు వాళ్ళు, వాళ్ళు శాస్త్రము ఏమి చెప్తోందో అది చెప్పండి. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి శాస్త్రంలో అంటే. అప్పుడు రాజుగారి మీమాంసలు అవి చూస్తూ అసలు ఏంటో చెప్పండి రా అన్నాడు. అప్పుడు వరాహమిహిరుడు ఏమన్నాడు అంటే, రాజుగారు మీ అమ్మాయి అడుక్కు తింటుంది, అది చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు. రాజుగారు లేక కొరకు పుట్టినటువంటి కూతురు అడుక్కు తింటుంది అంటే ఆయన గొళ్ళు మండింది, వీళ్ళని జైల్లో పడేశాడు. సరే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడిచిపోయి వీళ్ళు జైల్లోనే ఉన్నారు. తర్వాత ఒకరోజు ఒక బర్త్డే నాడు వాళ్ళని జైలు నుంచి తీసుకొచ్చి, ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి నీ శాస్త్రం తప్పని, మా అమ్మాయి నా దగ్గరే పెరుగుతుంది, ఇంటి స్తంభం మేళ కట్టించాను నేను, ఎవరు లోపలికి రావడానికి వీలు లేదు, మా అమ్మాయి చెలికత్తెలు ఉంటారు, మా అమ్మాయికి ఆడుకోవాల్సినటువంటి ఏమేమి సామాను కావాలో అవంతా నేను ఇస్తున్నాను అని చెప్పారు. ఇంకా ఆయన కోపం వచ్చి సరే వెళ్ళారు. అది బ్రేక్ఫాస్ట్ టైం, మార్నింగ్ 8 o'clock ఎప్పుడు గబుక్కలు లోపలికి వెళ్ళబోతూ ఉంటే వరాహమిహిరుడు ఆపాడు, ఆగండి లోపల ఏం జరుగుతుందో చూడండి అని. ఏం జరుగుతుంది అంటే, ఈ యువరాణి ఓ బొమ్మ ముందు తన ఆహార పదార్థాన్ని పెట్టి ఆ బొమ్మని అడుక్కుంటోంది, ప్లీజ్ ప్లీజ్ నాకు ఈ మొక్క పెట్టావా అని. అంటే రాజకుమార్తె కావచ్చు, రాజాధిరాజు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చెప్పేటటువంటి భావాన్ని అర్థం చేసుకోండి. మీ ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఆ మార్పు రావాలి అని చెప్తున్నాను నేను. ఆ మార్పు రావటానికి చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నము, ఈ మొత్తము సృష్టి అంతా కూడా నా శాసన నా కనుసోజ్ఞల మీదే జరుగుతున్నది అనేటటువంటి ఓ విలక్షణమైనటువంటి ఆలోచన విధానము ప్రతిపాదించి, ఆ ఆలోచన విధానాన్ని ఏ వ్యక్తి అయినా కూడా సాధనల ద్వారా సమకూర్చుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పదాల కూర్పు అర్థం చేసుకోండి. అంచేత మొత్తము మన ఆధ్యాత్మిక జీవిత విధానం ఏమిటి అంటే మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువర్ థింకింగ్ ప్రాసెస్ మస్ట్ చేంజ్. అన్నిటికంటే తమాషా ఏంటి అంటే మన ఋషులు కనిపెట్టినది, ఈ ఆలోచన విధానంలో మార్పు కూడా పరిణామ క్రమంలోని మార్పే. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇది మనం అర్థం చేసుకుంటూ ఓ విశేషమైనటువంటి చేతనత్వాన్ని మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాం ఈ వారం రోజులు. అదేంటి అంటే కృష్ణ చేతనత్వము. ఈ కృష్ణ చేతనత్వంలో ఉన్నటువంటి ఒక గ్యారంటీ ఏంటి అంటే, ఆ కృష్ణ చేతనత్వాన్నే నువ్వు కనుక పట్టుకోగలిగితే యోగక్షేమం వహామ్యహం. ఆ చేతనత్వం ఏం చేస్తుంది అంటే మన యొక్క యోగము క్షేమము రెండూ అదే చూసుకుంటుంది. కానీ కృష్ణ చేతనత్వాన్ని పట్టుకోవాలి, కృష్ణ బొమ్మని పట్టుకుంటే లాభం లేదు. కానీ బొమ్మని పట్టుకోకుండా కృష్ణ చేతనత్వాన్ని పట్టుకోలేరు. తేడా ఏంటి అంటే బొమ్మని పట్టుకోవద్దు అంటే చాలా మందికి వచ్చేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ఏంటంటే బొమ్మ అక్కర్లేదని. శ్రీకృష్ణుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీరు అలా అనుకుంటారేమో మూర్తి అక్కర్లేదని. మూర్తి కావాలి. క్లేశోధిక స్థరస్థేషాం అంటాడు భగవద్గీత 12వ అధ్యాయంలో. మూర్తి లేకుండా, ఒక ఆధారం లేకుండా ఎవడైతే భగవంతుడి గురించి అంటే ఏమిటి, ఈ రివల్యూషన్ ఇన్ థింకింగ్ ప్రాసెస్, ఆలోచన విధానములో ఉన్నటువంటి మార్పు. ఏం మార్పు? నీవే నీ యోగక్షేమానికి కారకుడవు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసిక. అహం, నీ యొక్క అహంకారం ఉందే అంటే ఏమిటి, నీ యొక్క చేతనత్వం. ఆ నీ యొక్క చేతనత్వం ఏం చేస్తుంది అంటే నీకు నీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నివృత్తి ఇచ్చి యోగక్షేమాన్ని నేనే భరిస్తాను. కానీ ఎప్పుడది భరించగలదు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిక. ఆ అహం యొక్క రోల్ మోడల్ ఏంటి అంటే శ్రీకృష్ణుడు. అంటే నీలో ఉన్న అహము, నీలో ఉన్న అహము, నీలో ఉన్న అహము, నీలో ఉన్న అహము. అహం అంటే ఏంటి, నేనే ఈ పని చేస్తున్నాను అనే భావన. అంతే కదా అహంకారం అంటే. నువ్వు అహంకారం అంటే ఈగోయిజం అనుకోకండి. నేనే గొప్పవాణ్ణి, నేనే చాలా గొప్పవాణ్ణి, ఆ అహంకారం గురించి శ్రీకృష్ణుడు మాట్లాడటంలే. నేను జీవించి ఉన్నాను, నేను ఈ బాధల్ని అనుభవిస్తున్నాను, నేను ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాను. దీనికి పతంజలి యోగ సూత్రాలలో వేరియస్ స్టేజెస్ ఆఫ్ సమాధి అని ఇచ్చాడు. సమాధి అంటే అర్థం ఏంటి, ఎలాంటి పరిస్థితులున్నా నీ ఆలోచన విధానము స్థిరంగా ఉంటుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, సీరియస్ కేసు పేషెంట్ ఇచ్చిన అప్పుడే ఒక పేషెంట్ వాడి కర్మానుసారము శరీరం వదిలేసిన అప్పుడే ఇంకో పేషెంట్, నేను క్యూర్ అయిపోయిన డాక్టర్ గారు మీకు కలవ్వాలా అని వచ్చిన, ఎలా ప్రవర్తించాలో డాక్టర్ గా అలాగే ప్రవర్తిస్తాడు తప్ప వీడి బాధ నయమైపోయింది కదా అని ఆనందించేడు? వాడెవడో చనిపోయాడు అని బాధపడి తన డాక్టర్ అనేటటువంటి దీని ఆలోచన విధానాన్ని మార్చుకోడు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో అనేటటువంటి ఇది ఆ డాక్టర్ వృత్తిలో మీకు అర్థమైంది కదా. బాధపడడు అంటే ఎవడైనా ఒకడు చనిపోతే బాధపడతాడు, మామూలు బాధే తప్ప ఆ బాధ వల్ల వాడిలో ఉన్నటువంటి డాక్టర్ అనే బ్యాలెన్స్డ్ ది సమాధి చెదరదు. ఐ క్లియర్ అబౌట్ ఇట్? దీనిని ఈ సమాధిని సవితర్క సమాధి అని మన పతంజలి యోగ సూత్రాలు చెప్పాయి. కానీ చాలా మందికి ఆ పతంజలి యోగ సూత్రాలు స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వవు. సవితర్క సమాధి అని చెప్పి వదిలేసే. డైనటిక్స్ సైంటాలజీ అనే రెండు అద్భుతమైనటువంటి థియరీ అండ్ ప్రాక్టికల్ సైన్సెస్ ఒక ఇంజనీర్ ద్వారా డెవలప్ చేయబడ్డాయి. ఈ సమాధి, ఏ సమాధి అంటే సవితర్క సమాధి, యువర్ అనలిటికల్ మైండ్. సవితర్క అంటే అనాలిసిస్. అనాలిసిస్ నువ్వు చెయ్యకుండా కేవలం రియాక్ట్ అయ్యావు అనుకో, నువ్వు ప్రమాదంలో పడతావు. దీనికి ఆధారంగా ఓ విశేషమైనటువంటి సైన్సిఫిక్ డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచంలో చాలా విశాలంగా విస్తృతంగా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో జరపబడుతున్నది. కానీ మొత్తము ఏంటి అంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాల ప్రక్రియ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మోడర్న్ సైంటిస్ట్ కానీ ఆ మోడర్న్ రీసెర్చర్స్ ఏది పట్టుకుందా, దేర్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. కానీ ఏంటి న్యూ అక్కడ, ఏదైతే మనము శాస్త్రీయతను కోల్పోయాము. శాస్త్రీయత అంటే ఏంటి? స్టెప్ వైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ రిజల్ట్. సైన్స్ అదే చేస్తుంది. నీకు ఆ రిజల్ట్ కావాలి అంటే యు నో ద స్టెప్స్, నీకు ఇంకో రిజల్ట్ కావాలి అంటే యు నో ద ఆల్టర్నేటివ్ స్టెప్స్. భావం అర్థమవుతోందో చెప్తుంది. ఈ స్టెప్ ని మన భారతీయ సంస్కృతిలో లీలలు అన్నారు. అంచేత మన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల జీవిత విధానాన్ని సైంటిఫిక్ స్టెప్స్ అని చెప్పలేదు వాళ్ళు, లీలలు అన్నారు. లీలలు అనేటటువంటి దాంట్లో మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అంటే ఎనీ గేమ్ యూ కెన్ ప్లే ఓన్లీ వెన్ యూ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఏ ఆట అయినా మనం ఎప్పుడు ఆడగలం? ఆ ఆట నియమాలు తెలిస్తే. ఆ ఆట నియమాలు తెలియకపోతే నాకు ప్యాక్ ఆటలో నియమాలు అర్థమయ్యేవి కాదు. ఏదో రకరకాల పేర్లు ఏదో చెప్పేవాళ్ళు, ఇప్పుడు పేర్లు కూడా మర్చిపోయాను నేను. మా ఇంట్లో ఆడుతూ ఉండేవారు రిలేటివ్స్ వాళ్ళు వస్తున్నప్పుడు, వస్తే అందులో ఎక్స్పర్ట్ అనే అతను నాకు చెప్తూ ఉండేవాడు అనమాట, ఈ రూల్స్ ఇలా ఆడండి, ఈ గేమ్ ఇలా ఆడాలి. ఏంటో పేరు గుర్తు రావట్లే. ప్యాకాట్లో ఆటల పేర్లు చెప్పండి రా బాబు. అడ్డాట, ఇంకో ఆట బ్రిడ్జ్, అది నాకు రాదు. మూడు ముక్కలాట, అదే నాకు కొంచెం వచ్చు. సరే, వాళ్ళు ఆ సమ్మర్లో బంధువులందరూ ఇంటికి వచ్చినప్పుడు నాకు నేర్పుతూ ఉండేవారు. సరే, ఆడుతూ ఉండేవాడిని. మూడు ముక్కలాటలో ఐ వాజ్ ఆల్వేస్ ఎ విన్నర్. ఇట్ అంటే ఐ కుడ్ ఈజీలీ బ్లస్ పీపుల్ దట్ ఐ హ్యావ్ వెరీ పవర్ఫుల్ మూడు ముక్కలు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఆ ఆట ఆడటానికి ఎప్పుడైతే నాకు ఆ రూల్స్ తెలిసాయో ఐ కుడ్ ఎంజాయ్ ద గేమ్. నీకు ఎప్పుడైతే రూల్స్ తెలియలేదో యూ కాంట్ ఎంజాయ్ ద గేమ్. రూల్స్ తెలిసిన ఆటని మీరు చూడగలరు, ఎంజాయ్ చేయగలరు. చాలా మందికి క్రికెట్ రూల్స్ తెలియవు. వాళ్ళు ఏం చేస్తారు? క్రికెట్ ఆట చూడరు. చూసే వాళ్ళని ఎవడో గొప్పవాడో మాట అన్నట్ట. ఏమన్నాడు అంటే 22 people ప్లే ద గేమ్ అండ్ 22,000 fools సీ ద గేమ్ అన్నాడు. బికాస్ హీ వాజ్ ఎ ఫూల్, హీ డజంట్ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. అంటే ఫూల్ అనేటటువంటి మాట ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు అర్థమైందా? వాడు చాలా గొప్ప రైటర్, ఇంగ్లీష్ లో పేరు నాకు గుర్తు రావటం లేదు. యానీ బెసెంట్ ఫ్రెండ్ కూడా ఆయన. మళ్ళీ నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఆట యొక్క రూల్స్ తెలియవో ఆట మీకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టనే కాదు, డేంజరస్ కూడా. లీల అంటే నియమాలు తెలిసినటువంటి ఆట. అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఏదైతే మనం చెప్తున్నామో, ఆధ్యాత్మిక జీవితం అని ఏదైనా చెప్తున్నామో, అది ఏం చెప్తుంది అంటే జీవించటానికి కావలసినటువంటి నియమాలు మీకు చెప్తుంది. ఎప్పుడైతే మీకు ఆ నియమాలు తెలుస్తాయో అప్పుడు అది ఫూలిష్ గా ప్రపంచాన్ని వదిలేయాలి, ఇదంతా కూడా అనవసరం అని కొంతమంది యోగులు ఏం చేశారు అంటే సో కాల్డ్ రెనన్సియేషన్, కానీ అక్కడ మూర్ఖత్వం ఎక్కడో అర్థం అవుతుందా, నువ్వు సృష్టించలేదు ఈ ప్రపంచాన్ని అది అందరికీ అర్థమవుతోంది. ముక్తి కావాలి అనుకునేటటువంటి వ్యక్తి కూడా ఈ ప్రపంచాన్ని వాడేమీ సృష్టించలే, వాడు చనిపోయినా ఈ సృష్టి ఆగదు, అది మనందరికీ తెలుసు కదా. అంటే వన్ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్ ఏంటి అంటే, టు ఎస్కేప్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, నువ్వేం చేస్తావు అంటే అసలు ఆ ప్రాబ్లమ్ ని ఇగ్నోర్ చేస్తావు. అసలు లైఫే వద్దన్నావు అనుకో, గొడవే లేదు, కానీ ఎక్కడికి పోతావని. యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన భారతీయ ఆధ్యాత్మిక గురువులు జ్ఞాన ప్రదాతలు ఏం చెప్పారు అంటే, యు జస్ట్ కాంట్ ఎస్కేప్. నువ్వు చనిపోయాను అనుకునేటటువంటిది ఈజ్ ఓన్లీ ఏ బ్లాంక్ స్టేజ్. ఇప్పుడు నిద్రలో నువ్వు క్యాన్సర్ తో బాధపడుతున్నా, అడుక్కు తినేవాడివైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావైనా, సర్వ ప్రపంచాన్ని గెలిచేటటువంటి వ్యక్తివైనా, నిద్రలో అందరూ కూడా ఈక్వల్, ప్రాబ్లము లేదు, యాక్టివిటీ కూడా లేదు. ఈ భావన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవితాన్ని కనుక దాని రూల్స్ తెలుసుకుని మీరు ఆచరించగలిగితే అప్పుడు జీవితం ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఎ ప్లే. భగవన్ లీలగా మన ఋషులు ఈ జీవిత విధానాన్ని గుర్తించారు. అందులో చాలా ప్రముఖమైన పాత్ర ఏమిటి అంటే, ఈ తర్కంతో కూడినటువంటి మన మనస్సు. జిడ్డి కృష్ణమూర్తి, యూజీ, ఇంకా కొంతమంది ఫిలాసఫర్స్ ఏమని చెప్పారు అంటే, ఈ తర్కించేటటువంటి మనస్సును నువ్వు పక్కన పెట్టేయి. కానీ డేంజర్ ఎక్కడైంది, వాళ్ళు తర్కించేటటువంటి మనస్సును పక్కన పెట్టేయి అన్నారు, పెట్టాక కూడా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో వాళ్ల పర్సనాలిటీ మనకందరికీ చాలా గొప్పగా కనిపిస్తోంది, కానీ కృష్ణమూర్తి ఫాలోవర్స్ వాళ్ళు ఫాలో చేసినటువంటి వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, దేర్ లైఫ్ ఈజ్ నాట్ బికమింగ్ గ్రేట్. పాయింట్ అర్థమైందా? ఎక్కడో ఆయన చెప్తున్నటువంటి రూల్స్ కి మనము చెప్తున్నటువంటి రూల్స్ కి తేడా ఉంది. మనము అంటే నేను చెప్పేది కృష్ణుడు చెప్తున్నటువంటి రూల్స్. లీలా మానుష విగ్రహ అంటాం కృష్ణుణ్ణి, కానీ రాముణ్ణి ఏమంటాం మనం, మర్యాద పురుషోత్తముడు అంటాం. మూర్తి భవించినటువంటి ధర్మం ఎక్కడైనా ఉంది అంటే అది రాముడు అని చెప్తాం. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, హబ్బర్డ్ అనేటటువంటి ఆయన చాలా అద్భుతమైనటువంటి ఈ మనస్సుని మూల పడేసి జీవించగలిగేటటువంటి విధానాన్ని అందజేశాడు. దట్ ఈస్ నథింగ్ న్యూ ఫర్ అస్. కానీ మనకి అదంటే భారతీయ విధానములో అది కొత్తది కాదు, యోగ విధానములో అది కొత్తది కాదు. కానీ ఆ యోగ విధానం గురించి చెప్తున్నటువంటి వాళ్లకి ఖచ్చితంగా అది కొత్తది. ఇచ్చంటే పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ సమాధి అర్థం కావటం లేదు. సమాధి అనేది అనేక రకాలుగా ఉంటుంది, అందులో సవితర్క సమాధి అనేటటువంటిదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే రాషనల్ అడుగుతాం అనమాట ప్రతిదానికి, ఇది ఎందుకు జరుగుతోంది, అది ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు అవుతుంది, అది ఎందుకు అవుతుంది. దీనిని చాలా సార్లు నేను కూడా నాకు తగినట్టు అన్వయించుకోవటానికి ట్రై చేశాను. కానీ మన ఫిలాసఫికల్ సొసైటీలో నవీన్ అనే అతను నాకు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ లో, అందులో నాకు ఎప్పుడు ఏంటి అంటే, ఏదైనా కొత్త విషయం వస్తే ముందు నేను దూకేస్తాను అందులోకి. And I believe that the masters are guiding me to read it, or asking me to read it, or demanding me to read it. అని అనుకున్న చదువుతా ఏదైనా కొత్త విషయం వస్తే, సరే అది నేను చదువుతున్నాను నేను ఆ పుస్తకాన్ని. దానికి కొంతమంది వ్యక్తుల్ని ఒక సమూహంగా ఏర్పడమన్నాను. కానీ మీలో కొంతమంది నిజముగా మన ఆలోచన విధానాన్ని పరిష్కరించుకోగలిగితే, ఇఫ్ యు నో హౌ టు థింక్, ఈ మొత్తము ఎడ్యుకేషన్ మీకు హౌ టు థింక్ నేర్పుతోంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు, ఆలోచించలేదు. బీకామ్ వాళ్ళకి ఏమని నేర్పుతోంది? అది కామర్స్ లో ఎలా ఆలోచించాలో చెప్తుంది. కెమిస్ట్రీ వాళ్ళకి కెమిస్ట్రీ పరంగా ఎలా ఆలోచించాలో చెప్తుంది. ఇంజనీర్ వాళ్ళకి ఇంజనీరింగ్ పరంగా ఎలా ఆలోచించాలో చెప్తుంది. ఐఎమ్ క్లియర్? ఇది అర్థం చేసుకోండి, మన మొత్తము ఆధ్యాత్మికత మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి చేసేటటువంటి ప్రయత్నము అని మీకు అర్థం అవ్వాలి. అంచేత మీరు మామూలు వ్యక్తులుగానే ఆలోచిస్తూ నేను ఫలానా గురువు యొక్క శిష్యుడిని కానీ నేను ఫలానా దేవత యొక్క శిష్యుడిని కానీ అంటే యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. మీకు ఇంకా డిగ్రీ రాలేదు. డిగ్రీ వచ్చింది అంటే అర్థం ఏంటి? సవితర్క సమాధి వచ్చింది అంటే ఆ విధంగా మీరు లాజికల్ గా తరికించుకుని ఆలోచించుకుని కామర్స్ గ్రాడ్యుయేట్ ఆలోచించగలిగితే మీరు బీకామ్. మీ తర్కము కెమిస్ట్రీ పరంగా ఉంటే బీఎస్సీ కెమిస్ట్రీ. మీ తర్కము ఇంజనీరింగ్ పరంగా ఉంటే యు ఆర్ ఎన్ ఇంజనీర్. తర్కము భావం అర్థమైందా? ఇది సవితర్క సమాధి అంటే ఈ తర్కం పోదు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సినిమా హాల్లో ఉన్నా, ఆట మధ్యలో ఉన్నా, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గబుక్కుని ఇలాంటి పరిస్థితి ఉందండి ఏ మందు అని అడిగితే ఏం చెప్తాడు? తర్కం చెప్పేస్తాడు, తర్కించడు. కానీ వాడు దానికి అలవాటు పడి తక్కువని చెప్పగలుగుతున్నాడు. ఈ హోమియోపతి వాళ్లతో గొడవ వస్తుంది, వాళ్ళు ఆ ఆలోచనలకి అలవాటు పట్టంలే, ఇంకా గబుక్కుని మందు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళా ఏం చేస్తున్నారు వాళ్ళు? సవితర్క స్థితి ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అంటే పుస్తకాలు రిఫర్ చేస్తారు, వాళ్ళ పాయింట్స్ అన్ని చేస్తారు. అది తప్పు అని నేనంటే, మిగతా ఆర్ట్స్ లో కూడా, మిగతా ఆలోచన విధానంలో కూడా, మిగతా డిగ్రీలలో కూడా నువ్వు ఎలా ఆలోచించాలో నేర్చుకుంటున్నావు. ఇక్కడికి వచ్చేసరికి, ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి అలా అసలు నీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అసలు నువ్వు ఆలోచించటంలే. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఓ కొబ్బరికాయ కొట్టేస్తాను, ఓ పువ్వులు చేసేస్తాను, ఏదో ఏంటంటారు కర్మకాండ ఏదో చేసేసుకుంటే మీ పనులు జరిగిపోతాయి. కర్మకాండ అవసరమే, డాక్టర్కి ఆపరేషన్ టేబుల్ అవసరమే, ఆపరేషన్ టూల్స్ అవసరమే. కానీ ఆపరేషన్ చేయటానికి చేసే కర్మకాండ డాక్టర్ నిర్వర్తించే ముందు హీ షుడ్ నో హౌ టు ఆపరేట్. మీరు ఎలా ఆపరేట్ చేయాలో తెలియకుండా ఆ పరికరాలు మాత్రమే మీరు ఉపయోగించేసుకుంటే నథింగ్ హ్యాపెన్స్. భారతీయ ఆధ్యాత్మికత ఎవల్యూషన్ ఆఫ్ మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 10 స్టేట్స్ ఆఫ్ మెంటల్ ఎవల్యూషన్ గురించి మాట్లాడింది. అందులో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాల వరకు దెర్ ఆర్ నార్మల్ యానిమల్ ఇన్స్టింక్ట్. జంతువుల వలె మనం ఎలా జీవించవచ్చు, మంచి జంతువుగా ఎలా జీవించవచ్చు. ఎందుకంటే ఈ మాట జంతువు అంటే మీకు చాలా కోపం వస్తుంది. కానీ వెస్టర్నర్స్ కూడా మనిషిని చాలా గొప్పగా ఏం చెప్పలే, మ్యాన్ ఈజ్ ఏ యానిమల్ డాట్ 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 మధ్యన ఉంది. ఏం చెప్పారు? సోషల్ అన్నారు. ఇంకేత మన ఋషులే అన్నారు అని మీరేం గాభరపడక్కలే. మనం చాలా గొప్పగా భావించేటటువంటి సోకాల్ వెస్టర్నర్స్ కూడా ఏం చెప్పారు అంటే, మనం ఒక యానిమల్స్ బట్ యానిమల్ విచ్ కెన్ లివ్ ఇన్ ఏ సొసైటీ. దీనికి నాలుగు రకాలైనటువంటి ఎవల్యూషనరీ ఫేజెస్ చెప్పారు వాళ్ళు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ. ఈ నారసింహావతారం అనేటటువంటిది మొత్తము మన భగవత్ సాధనలో ఆధారం. మీరు చూశారు లేదా, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన అక్కడ ఈశాన్యంలో, తిరుమలకి వెళ్ళారా మీలో ఎవరైనా? పేరు విన్నారా వెంకటేశ్వర స్వామి ఆలయం విన్నారా మీరు? ఎవరు విన్నారా? వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈశాన్యంలో ఏముంది, ఏ గుడి ఉంది? యోగ నరసింహావతారం. దానికి ఈశాన్యంలో ఒక స్తంభం ఉంది, ఉందా? ఆ స్తంభం కింద నాలుగు బొమ్మలు ఉన్నాయి బేస్ లో. ఏ బొమ్మలు ఉన్నాయి? అలా వెళ్తాం మనం తిరుమలకి. హనుమంతుడు బొమ్మను. మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మొట్టమొదట అక్కడ శంకుస్థాపన జరిగింది అని చెప్తారు. ఎందుకు ఇది చెప్తున్నాను, మీకు ఆ నరసింహావతార ప్రక్రియ దాటితే తప్ప మీ మనస్సు మీ వశంలోకి రాదు. అంతవరకు యానిమల్స్ గానీ ఉంటాయి. యానిమల్స్ అంటే వాటికి సొసైటీ బిల్డింగ్ ఫార్మింగ్ ఎబిలిటీ లేదు. హెల్త్ లో వెళ్తూ ఉంటాయి, గుంపులుగా వెళ్తూ ఉంటాయి, కానీ సొసైటీ ఫార్మేషన్ లేదు. మనం అసలు సొసైటీ ఫామ్ చేస్తాం. గబుక్కని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికల్లా ఒక సొసైటీ ఫామ్ అయిపోతుంది. ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ దానికి తగినట్టు ఆలోచిస్తారు. భావం అర్థమవుతోందా? ఇది ఎందుకు చాలా స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి మీరు విశేషమైనటువంటి క్లాసెస్ తీసుకోవాలి, క్లాసెస్ కి వెళ్ళాలి. ఆ క్లాసెస్ లోనే మీరు ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోగలరు. మీరు బయట మీ ఆలోచన విధానాన్ని మార్చుకోలేరు. బయట మీరు మామూలు పనులన్నీ చేసుకుంటూ నేను ఇంజనీర్ని అయిపోవాలి, డాక్టర్ని అయిపోవాలి, లాయర్ని అయిపోవాలి, ఎంబీఏని అయిపోవాలి, ఏదో అయిపోవాలంటే అవ్వలేరు. ఖచ్చితంగా మీరు ఓ విశేషమైనటువంటి టైం తీసుకుని ఆ టైంలో ఇంకొక పని చేయకుండా ఆ విషయమే మీరు నేర్చుకోవాలి. ఈ ఆధ్యాత్మికతలో గురువులు ప్రవేశపెట్టినటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం ఏంటి అంటే, సాధన శిబిరములు అని పేరు పెట్టారు క్యాంప్స్ కింద. మాతృదేవో భవ, వై షుడ్ ఐ అన్నాం అనుకో, నో ఆన్సర్. పితృదేవో భవ, వై షుడ్ ఐ, నో ఆన్సర్. కానీ ఏమవుతున్నటువంటి సొసైటీలో, ఒకడొచ్చి టకటకటక కాల్చేస్తాడు, 30 చచ్చిపోతారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది ఇది కదా. ఎప్పుడు జరిగింది ఇది? నిన్న. చేత వైశ్యుడై అనే దానికి లాజిక్ ఏమి ఉండదు, కొన్నిటికి లాజిక్స్ ఉండవు. కానీ లాజిక్స్ ఉండకపోయినా మీరు అడిగేటటువంటి ఆ ప్రశ్న సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆన్సర్ వస్తే మీరు గంగలో దిగుతారు. సూపర్ కాన్షియస్ నుంచి ఐడియా వస్తే మీరు పైకి లేస్తారు. దట్ బేసిస్ యానిమల్ థింకింగ్ అండ్ హ్యూమన్ థింకింగ్. దగ్గర మనం అందరం ఆగిపోయాం. ఈనాడు మన ఆలోచన విధానం మొత్తంలో కూడా ఆహార నిద్ర భయమైదునంచ సంబంధించిన ఆలోచనలే తప్ప ఇంకా మిగతా ఆలోచన మీకు అన్వాంటెడ్ అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేసుకోవటానికి ఒక యాక్సిమ్, స్వయం సిద్ధాంతం అని మనం జామెట్రీలో క్యూఈడి అని రాస్తాం, ఇట్ ఈస్ ప్రూవ్డ్ అంటాం. అది మీరు గుర్తుంచుకోండి, ఎన్ని వేల జన్మలు మనిషి ఎత్తినా వాడు కేవలము 3 మాత్రమే బాధ్యుడు. ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం అవుతే రేపు జరగబోయేటువంటి సాధనా శిబిరమే కాకుండా నేను మీ నుంచి అడిగేది ఏంటి అంటే, ఈ గ్రో అండ్ మన సైంటిఫిక్ స్పిరిచువల్ యాటిట్యూడ్ విదేశీయులకు అందజేయండి. వాళ్ళు చెప్పింది లేదో మనది అనుకోకండి, కానీ ముందు వాళ్ళు చెప్పింది మీరు చదవాలి. అప్పుడే వాళ్ళకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతుంది. కుమారుల భట్ అని ఒక వ్యక్తి పేరు విన్నారా మీరు ఎవరైనా? చాలా తక్కువ మంది విని ఉంటారు. హేమమాలిని పేరు, అభిషేక్, ఐష్, ఐష్ ఎవరు? ఐష్. ఈ పేర్లు అందరికీ తెలుసు. కాశ్మీర్ యువరాణి ఏడుస్తూ ఒకసారి ఒక ప్రకటన ఇచ్చింది. ఆ కాలంలో ఏంటి అక్కడ జరుగుతున్నది, బౌద్ధ ధర్మము విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది. నిహిలిజం అంటారు మోడర్న్ ఫిలసాఫికల్ భాషలో, మన భాషలో శూన్యవాదము అంటాం. బుద్ధుడు యొక్క శూన్యవాదము విపరీతంగా విస్తరించిపోయింది. విపరీతంగా విస్తరించిపోయినటువంటి ఆ శూన్యవాదములో మన అనేక వేదిక్ పాజిటివ్ కర్మకాండాలు కూడా భ్రష్టపడిపోయాయి పూర్తిగా. యజ్ఞం అంటే నో అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. తప్పేం చేయలేదు. అప్పుడు యజ్ఞాలు చాలా తప్పు రూట్లో వెళ్తూ ఉండేవి. యజ్ఞము ఎప్పుడు జరిగినా అధ్వరము అది అని వేదాలు చెప్తాయి. అధ్వరము అంటే హింస లేనిది అని. చివరికి యజ్ఞము అనేసరికల్లా మొట్టమొదటి మన బుర్రకు వచ్చేది ఏంటి అంటే హింస, బలి. ఇది చూసి బుద్ధుడు దాన్ని కౌంటరాక్ట్ చేయటానికి తయారు చేసినటువంటి బుద్ధిజం అనేటటువంటి ఒక పెద్ద ఆలోచన విధానము ప్రపంచం అంతటా విస్తరించిపోతే. అప్పుడు కాశ్మీర్ యువరాణి పేరు నాకు గుర్తురావటం లేదు, ఆవిడ ఏడుస్తూ అంటుంది ఎవరు ఈ వేదాలను ఉద్ధరిస్తాడు అని. అప్పుడు కుమారుల భట్టు ముందుకు వస్తాడు, వచ్చి నేను చేస్తానంటాడు. చేస్తానని చెప్పాక మరి బుద్ధిజంని ఫైట్ చేయాలి అంటే బుద్ధిజం తెలియాలి వాడికి. అంచేత బుద్ధిస్ట్ మొనాస్ట్రీలోకి వెళ్ళి, అంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఆఫ్ బుద్ధిజంకి వెళ్ళి నేర్చుకుంటాడు. నేర్చుకునేటప్పుడు అక్కడ ఒక ప్రతిజ్ఞ చేయించుకుంటాడు, ఈ రహస్యాన్ని మీరు ఎవరికి చెప్పరు అని. ఆ రోగము ఈనాడు అనేక సంస్థల్లో ఉంది, చాలా రహస్యం ఉండాలి, ఇది ఎవరికి చెప్పకూడదని. సరే నేర్చుకుంటాడు. బాగా అందులో నిష్ణాతుడై వచ్చాక బయటకు వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ తోటి ఢిషం ఢిషం ఆలోచన ఢిషం ఢిషం చివరికి సక్సెస్ లేదు. ప్రపంచం అంతా బుద్ధిజం వచ్చినా ఇండియాలో బుద్ధిజం లేదు. ఇప్పుడు వచ్చే బుద్ధిజం బుద్ధిజం కోసం ఏం రావటం లేదు, అది ఇంకో ఇజం కోసం వస్తుంది. అది మీకు తెలుసు నాకు తెలుసు, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పాలిటిక్స్ హియర్. కానీ ఎప్పుడైతే భారతదేశంలో బుద్ధిజం యొక్క రూట్స్ ని తీసి పారేశాడో ఏం చేశాడో తెలుసా అతను? ఈ భూస అంటే ఈ హోటల్స్ లో మంట మండించడానికి ఏం చేస్తారు, అది ఊక. ఊక పెద్ద హిల్ లాగా పోసుకుని అందులో తను కూర్చుని నిప్పంటించుకున్నాడు, చచ్చిపోయాడు. నువ్వు తప్పు చేయలేదు అని శంకరాచార్యుల వారు స్వయంగా వెళ్ళి అతనికి చెప్తారు, నువ్వు ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, నువ్వు వేదాలను ఉద్ధరించావని. కాదు, నేనక్కడ ప్రామిస్ చేశాను మా గురువులకి ఈ రహస్యాలు నేను ఉంకు బుద్ధిస్ట్ కాని వాళ్ళకి చెప్పను అని నేను చెప్పాను కనుక నేను ఇదే శిక్ష నేను విధించుకుంటున్నాను. రైట్ చేశాడా తప్పు చేశాడా? శంకరాచార్య వారు కూడా ఆపలేకపోయారు, మన దృష్టిలో మూర్ఖుడే, శంకరాచార్య వారి దృష్టిలో కూడా మూర్ఖుడే. కానీ అతని దృష్టిలో ఇక్కడ సవితర్కము కూడదు, అందుకు నేను ఈ ఉదాహరణ ఇచ్చింది. తర్క ప్రకారం చూస్తే అతను అలా చనిపోకూడదు, కానీ సమ్ హయ్యర్ లెవెల్, మనం ఇప్పుడు కుమారుల భట్టి లెవెల్లో నేను ఆలోచించలేను, నేను చెప్పలేను. కానీ ఈజ్ రైట్, ఈ భావము కుత 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 ప్రపంచం ఈ మూడేళ్లలో ఉడుకుతున్నది. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో కృష్ణావతారం యొక్క ది ఎండ్ చూస్తారు మీరు. కృష్ణావతారం యొక్క ది ఎండ్ తర్వాత కలికి అవతారం వస్తుంది కాన్షియస్నెస్ లో, ఫిజికల్ గా కాదు. కానీ మనకెంత ఆలోచన విధానం భ్రష్టు పట్టింది అంటే ఒక వ్యక్తిలో ఆ అవతారాన్ని చూడటానికి ట్రై చేస్తాం మనం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కృష్ణుణ్ణి ఒక కాన్షియస్నెస్ లో మీరు చూడలేరు, హీ కెనాట్. ఒక ఫిజికల్ బాడీలో కృష్ణతత్వాన్ని నువ్వు సూపర్ ఇంపోజ్ చేయలేవు. కానీ ఇదంతా అర్థం అవ్వాలి అంటే నాకు ఆ 2 పుస్తకాలు చాలా నచ్చాయి. ఆ పుస్తకాలు చదివాక నాకు ఇది బాగా అర్థమైంది, అందుకని నాకు అనిపించింది ముందు ఆ పుస్తకాలని కనుక మనం ప్రపంచానికి అందజేయగలిగితే నాట్ యాజ్ ఎ న్యూ సైన్స్ బట్ ఎ న్యూ ఓరియంటేషన్ ఆఫ్ ద ఓల్డ్ సైన్స్. ఏంటి ఆ ఓల్డ్ సైన్స్ లో మనకి చెప్పేది ఋషులు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 ఉంటాయి మనకి. ఈనాడు మనస్సు బుద్ధి మధ్య వార్ఫేర్. మనస్సు అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కంగ్లామరేషన్ ఆఫ్ ఐడియాస్. మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు మనలో తీసుకుంటూ ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ ఎ లైబ్రరీ. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని అది చెప్పగలదు ఆ లైబ్రరీ మనస్సు. కానీ అందులో నీకు ఏది కావాలో అనేది బుద్ధి నిర్ణయిస్తుంది. మనస్సు బుద్ధి దాన్నే ఇందాక నేను చెప్పినటువంటి హబ్బర్డ్ గారి న్యూ డెఫినేషన్స్ లో డయానెటిక్స్ అండ్ సైంటాలజీ అంటాం. ఈ యాంగిల్ లో ఆ పుస్తకాలు చదివితే మీకు చాలా అర్థమవుతుంది. కానీ మనము దాన్ని ఒక సంవత్సరంలో దాటివేయగలగాలి. అందుకు ఈ మీటింగ్ లో మిమ్మల్ని కూడా రమ్మన్నది. ఎలా దాటివేయాలో అనేటటువంటి దానికి మీ ఆలోచన విధానము మారాలి. మీ ఆలోచన విధానము ఇదివరకు ఆలోచన విధానం లాగే ఉంటే మీకు ఏమీ అర్థం కాలేదు. మీరు కొత్త ఆలోచన విధానంలోకి దిగాలి. దాన్నే మనము ద్విజత్వము అంటాం. అంటే ఓ మామూలు వ్యక్తి మెడిసిన్ చదివాక డాక్టర్ గా రీబోర్న్ మళ్లీ పుడతాడు. ఇంజనీరింగ్ చదువుతున్నట్టు వ్యక్తి చదివిన తర్వాత ఇంజనీర్ గా హీ రీబోర్న్. కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వ్యక్తి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాక కెమిస్ట్ గా ద్విజత్వం పొందుతాడు. ఈ ద్విజత్వం పొందటం దాంట్లో ఉండే ఒక లక్షణాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ విషయంలో ఏ విషయంలో అయితే వాడు ద్విజత్వము పొందాడు, ఉదాహరణకి కెమిస్ట్రీ వాడిని తీసుకుందాం, ఎంఎస్సీ పాస్ అయ్యాడు, పాస్ అయ్యాడని పరీక్షలు అంతా పెట్టిన తర్వాత వాడికి యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చాక ఇదివరకు కెమిస్ట్రీయే కాదు ఫ్యూచర్ లో కెమిస్ట్రీ గురించి వచ్చే పుస్తకాలు కూడా వాడు చదివి అర్థం చేసుకోగలడు కాదా? హి నోస్ ద లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ. అలాగే ఈ చైతన్యత్వ అవతారాలలో ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క భాష మీకు అర్థం అవ్వాలి. ఎంత మనం తప్పుగా జీవిస్తున్నాము అంటే ఒక కెమిస్ట్రీయో ఫిజిక్సో నేర్చుకోవాలి అంటే మీ పిల్లవాళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళు చదవటానికి మీరు రెడీ. కానీ చైతన్యత్వ విజ్ఞానానికి అంత టైం ఇవ్వాలి అనేది మీకు అర్థం అవటం లేదు. ఎన్నిసార్లు నేను మొత్తుకుంటున్నా, ఎన్నిసార్లు నేను చెప్తున్నా, మీకేమనిపిస్తోంది అంటే మీరు ఒకసారి కృష్ణ అనేస్తే రామ అనేస్తే మీకు మారిపోయారు అని. ఇట్ ఈస్ ఎ పార్ట్, ఇట్ ఈస్ ఎ ప్రోసెస్, యూ హ్యావ్ నాట్ చేంజ్. అప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు మేము భక్తులం కామే, వీడు భక్తులంటారే, చూస్తూ ఉంటే మేమే వాళ్ళకంటే కొంచెం బెటర్ ఏమో. వాళ్ళకే కాదు మీకు అనిపిస్తోంది అని నాకు తెలుసు. కానీ మీరు మీ హ్యాబిట్ వదులుకోలేకపోతున్నారు నేను భక్తుణ్ణి అనే హ్యాబిట్. అంతకంటే మనమేం గొప్పవాళ్ళం ఏం కాదు. భావం అర్థమవుతుందా? దీనికి ఈ చైతన్యత్వ విజ్ఞానాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఆసన ప్రాణాయామాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఈ ఆసన ప్రాణాయామాన్ని వదిలేసి మేము ముందుకు వెళ్తాము అంటున్నారు. అది కుదరదు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో దానికి తగిన ఆసన ప్రాణాయామాలు మీకు తెలియాలి కదా. ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమి మాట్లాడొచ్చో, ఏది మాట్లాడకూడదు. ఒక ప్రిన్సిపాల్ తోటి లెక్చరర్స్ తో అన్ని మాట్లాడదు. తోటి లెక్చరర్స్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపాల్ ఏంటి, మేనేజ్మెంట్ కి దీనికి మంచి పాపం వారధిగా పనిచేస్తుంది. ఈ కామన్ సెన్స్ మనకు అర్థమవుతుంది కదా. ఏ లెక్చరర్ నాకు తెలిసి డైరెక్ట్ గా మేనేజ్మెంట్ వరకు వెళ్ళాడు, వెళ్తున్నాడు అంటే సరే అది వేరే విషయం. అది వాడి ఎబిలిటీ అనమాట. అది హీ కెన్ బైపాస్ ద ప్రిన్సిపాల్. బైపాస్ సర్జరీ చేసుకున్నాడేమో వాడు. ప్రిన్సిపాల్ కామన్ లెక్చరర్స్ తో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడు. పాయింట్ అర్థమైందా? అలాగే ఆధ్యాత్మిక జీవిత విధానంలో మీరు 3 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దాటాలి. దానికి ప్రతి సమర్థుడైనటువంటి సద్గురువుకి 3 జన్మల పరంపర చెప్పబడుతుంది. ఆ 3 జన్మల పరంపరలో మొదటి జన్మలో సవితర్క సమాధిని దాటాడు. దాని తర్వాత సవిచార సమాధిని దాటాడు. దాని తర్వాత సమాధిలో సస్మిత సమాధిని దాటాడు. ఈ 3 లెవెల్స్ దాటాడు వాడు. అందువల్ల ఈనాడు కొన్ని సంస్థలలో పాస్ట్ లైఫ్ గురించి చాలా స్పష్టంగా చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ కి వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి తెలియదు. ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ దెమ్. ఇందుకు మస్ట్, ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది చాలా అవసరం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. నువ్వు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము, నాకు ఆ జన్మల పరంపర అంతా తెలుసు, నీకు తెలీదు, అంతే తేడా. అంటే ఇంకా మొట్టమొదట మీరు ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టగానే మీకు తెలియవలసినటువంటి మొదటి విషయం ఏంటి అంటే యువర్ పాస్ట్ మెమరీ. దాన్ని నేర్చుకునేటటువంటి టెక్నాలజీ నాకు తెలిసి దాని గురించి మాట్లాడేటటువంటి ఏకైక సంస్థ థియాసఫీ. ఇంకా ఎవరు కూడా పూర్వజన్మల గురించి మాట్లాడటం లేదు. దయచేసి మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ ఏ థియాసఫిస్ట్. కానీ నాట్ ఏ థియోసాఫికల్ సొసైటీ మెంబర్, నో. మెంబర్ అయినంత మాత్రాన మీకు మీ పూర్వజన్మలు అర్థం అవుతాయని నేను అనుకోను. కానీ పూర్వజన్మలు అర్థం అవటానికి కావలసినటువంటి అన్ని బేసిక్స్ కూడా అందులో ఉన్నాయి. కానీ అంతకంటే బేసిక్ అయినటువంటిది మీ పాస్ట్ బస్, మీలో ఉన్నటువంటి ఆ సప్రెస్డ్ ఇమోషన్స్, మీలో అనేక జన్మల బట్టి సంచితమైనటువంటి అనేక సంస్కారాలు మీకు అర్థం అవటానికి ఒక పుస్తకం చాలు. అది నేను థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ లైబ్రరీలోనే చదివాను. కానీ చాలా థియోసాఫికల్ సొసైటీ లైబ్రరీలో ఆయన పుస్తకాలు లేవు. దట్ మ్యాన్ ఈజ్ ఎడ్గార్ కేసీ. చాలా జాగ్రత్తగా కనుక ఎడ్గార్ కేసీ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు గమనిస్తే చాలాసార్లునే అని ఏమనిపిస్తుందంటే, ఏ క్రైస్తు యొక్క పునరాగమనము కోసము కొంతమంది వెయిట్ చేస్తున్నారో ఆయనే ఆ వ్యక్తి అని. ఆయన చాలా స్పష్టంగా ఆ మాట చెప్పుకున్నాడు, కానీ ఆ విషయం ఎవరు బయటికి పొక్కనివ్వరు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్లీ నేను మీకు 3-4 నెలల వరకు కనిపించను. ఐఎమ్ బిజీ ఇన్ మై ఓన్ వర్క్. కానీ మీకు ఇది అర్థం అవుతే మొట్టమొదటి థియోసాఫికల్ సొసైటీలో ఆల్సియన్స్ యొక్క పాస్ట్ లైఫ్, జడ్డు కృష్ణమూర్తి యొక్క పాస్ట్ లైఫ్ చదవండి. ఇవాళ ఒక వ్యక్తి వచ్చి నన్ను జడ్డు కృష్ణమూర్తి గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉన్నారు ఆయన ఇక్కడ? రైట్ రైట్. ఆ బుక్ చదవండి మీరు, పాస్ట్ లైఫ్ ఆఫ్ ఆల్సియన్స్. 49 లైఫ్ టైమ్స్ లో ఒక యావరేజ్ షెఫర్డ్ నుంచి అంత ఎత్తుకి ఎలా ఎదిగాడో ఆయన జీవిత చరిత్ర చెప్తుంది. కానీ ఆయన గురువులు వద్దన్నాడు అనేటటువంటి మీమాంస మీకు వస్తుంది. కానీ ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆ స్థితికి వెళ్ళాక నీకు ఇన్నర్ గురువు వస్తాడు. ఆ ఇన్నర్ గురువుని వాయిస్ ఆఫ్ సైలెన్స్ ద్వారా మీరు నేర్చుకోవాలి. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది నేను యంత్రారూఢ అని మాయయ్య భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు. నేను హృదయంలో కూర్చుని నేను ఒక బొమ్మ వలె నిన్ను డాన్స్ చేయిస్తున్నాను, నువ్వేమనుకుంటున్నావు అంటే నేను డాన్స్ చేస్తున్నాను, ఇదంతా నేను చేస్తున్నాను అని. ఈ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి కర్మ బంధాలు తెలియాలి. వై యు ఆర్ మ్యారీడ్ టు ఎ పర్టికులర్ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ జీవిత విధానము ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో ఎలాగ సంబంధాలు, మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి అన్నది రుక్మిణీ కళ్యాణం. కానీ ఆ రుక్మిణీ కళ్యాణంలో ఈ లోతుని మీరు తరిచి 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 చూడటం లేదు. మన అందరు మ్యారేజెస్ కూడా రుక్మిణీ కళ్యాణాలే. అర్థం అవుతే ఎంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్ నుంచి రుక్మిణి ఐడియల్ పార్ట్నర్ ని వెతుక్కోగలిగిందో, మీరు మీ పార్ట్నర్షిప్ ని మళ్ళీ కొత్త పార్ట్నర్స్ ని మీరు వెతుక్కోక్కర్లే, మీకు అది అర్థం అవటంలే. ఆ మార్పు అనేది మీ పార్ట్నర్షిప్ లోనే జరుగుతుంది. ఇంతవరకు మీరు చూస్తున్నటువంటి జీవిత విధానం వేరు, రాబోయేటటువంటి చూసేటటువంటి జీవిత విధానం వేరు. ఆ హస్బెండ్ వైఫ్ కిని దానికి మన ఋషులు వాళ్ళు ఏం చెప్పుకున్నారు అంటే, ప్రతి సంవత్సరము కూడా నువ్వు మ్యారేజ్ యానివర్సరీ, అంటే మ్యారేజ్ యానివర్సరీ ఎలా చేసుకుంటున్నాము, ఏం చేసుకుంటున్నాము, మీకు అర్థమైంది కదా. ఈ కాన్షియస్నెస్ చేంజ్ రావాలి. ఈ లీల ఏమిటి? జెనెటిక్స్ లో చాలా మందికి తెలుసు, హస్బెండ్ వైఫ్ గివ్ ఈచ్ 23 క్రోమోజోమ్స్ ఆర్ 24 క్రోమోజోమ్స్. మీరు ఏదైనా పేరు పెట్టండి, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఏంటి, ఇదొక హాఫ్ అదొక హాఫ్. ఈ హాఫ్ ఫుల్ ఎలా అవుతుంది అన్నది అర్థం అవటం లేదు. మీరు అసలు ఎప్పుడైనా ఆలోచించారా మ్యారేజ్ లో హౌ యూ టూ కెన్ బికమ్ ఫుల్? అర్ధనాదీశ్వర తత్వము అని శివుడు గురించి చెప్తాం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమతి. ఈ శివ అండ్ శక్తి ఇవి రెండూ కలవకపోతే అసలు అనాలిసిసే లేదు, స్పందనే లేదు, వైబ్రేషన్సే లేవు. కానీ అంత అద్భుతమైనటువంటి మ్యారిటల్ లైఫ్ ని ఏమీ తెలియకుండా ఎలా జీవిస్తున్నామో మనం. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే వితిన్ 3 ఇయర్స్ ద హ్యుమానిటీ ఈజ్ గోయింగ్ టు చేంజ్. మీరు అందులో జాయిన్ అవుతారా లేదా అని అడగటానికి ట్రై టు అండర్స్టాండ్ హ్యూమన్ లైఫ్. నీ జన్మని నువ్వు అర్థం చేసుకో. మ్యాన్ నో థైసెల్ఫ్.